ఈ మహాత్ముడు ఏమన్నాడు, అలాగ నేను ఎవరు పిలిస్తే అక్కడ తక్షణం ప్రత్యక్షమయ్యే వరమయ్య అంటే ఇచ్చాను. అంటే నువ్వు నా అంత వాడి వాళ్ళని కోరుతున్నావు అంతే కదా, నాలా సర్వాంతర్యామి అయి భక్తుల కోరికలు తీర్చాలనుకుంటున్నావు, పోన్లే అలాగే ఇచ్చానన్నాడు ఆయన. దాంతోపాటు ధర్మం మీద కూడా మనస్సు నిలబడాలి అంటే అలాగే, ధర్మం మీద మనస్సు నిలబడాలంటే నీ సాధన కూడా కావాలి. నువ్వు కేవలం నన్ను తలుచుకుంటే కదా వస్తువులంటే ఇస్తాను, ధర్మం మాత్రం నీకే విడిచిపెడతాను, ధర్మాన్ని మాత్రం జాగ్రత్తగా నువ్వు కాపాడు, ధర్మాన్ని నువ్వు రక్షించావా ఆచరించావా ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది, అధర్మం జోలికి వెళ్ళక సుమ, అధర్మం జోలికి వెడితే ఏ వరములు కాపాడం, ఎంత వరమున్నా ఆ వరం కండకావరం కలిగిన వాడిని రక్షించదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అనగా అలాగే, ఘన సామ్రాజ్య మహావిభూతి నా వంటి సామ్రాజ్య పాలకుడు ఉండకూడదు, అంటే మొత్తం సర్వం సహా సామ్రాజ్యాన్ని చక్రవర్తిని పరిపాలించాలి అంటే అలాగే ఇచ్చాను. ఇంకేం కావాలి, ఇంక ప్రస్తుతానికి సరిపోతాయి అని ఇంకొక క్షణం ఆలోచించి ఇంకొకటి ఉందన్నట్ట అడుగు. నేను ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళాలని కోరుకున్నది భూమి మీదే అనుకుంటావేమో అన్న అనుమానం, అందుకని కొండల మీదకి గుట్టల మీదకి నదుల్లోకి పాతాళానికి స్వర్గానికి కూడా వెళ్ళగలగాలి. శైలాకాశ జలభూమి పాతాళ ఎంబులయందు మధీయ రథగతి అకుంఠితంబవు అన్నాడు ఆయన. కొండలు గుట్టలు నదులు ఆకాశం అగ్ని భూమి పాతాళం ఇలా ఏ ప్రాంతానికైనా నా రథం వెళ్ళాలి అంటే నేను అక్కడికి వెళ్ళగలగాలి, అలా అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. నేను అగ్నిలో చేరినా నా శరీరం దగ్ధం కాకూడదు, నేను నీళ్లలో మునిగిపోయినా సముద్రంలో మునిగినా నాకు ఆ సముద్ర జలం మృత్యువునివ్వకూడదు, చేపలాగా నీళ్లలో బ్రతకగలగాలి ఆకాశంలో ఎగరగలగాలి. ఇవన్నీ ఇస్తావంటే అన్నీ ఇచ్చేశాను, సరిపోతాయి ఇప్పటికి ప్రస్తుతానికి సరిపోతాయి, ఇంతకుమించి అడిగినా బాగుండదులే అన్నట్టు ఆయన. సరే వెళ్ళిరా నాయన అనగానే ఆ యోగీంద్రుడి పాదాలకి పునఃప్రణామాలు చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్పాడు, నువ్వు చక్రవర్తి అవుతావు సందేహం లేదు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాను, నేను ఏదో ఒక అవతారంలో నేను పరీక్షిస్తాను, అప్పుడు నన్ను గురువుగా గుర్తించు. గురువుగారిని గనక అవతారం మార్చుకున్నప్పుడు ధిక్కరించినా, గురువుగారి వస్తువులు అపహరించడానికి ప్రయత్నించినా ఇక నీకు మరణమే శరణం, అది మాత్రం దృష్టిలో పెట్టుకోసమో, గురువుగారి వస్తువులు అపహరించకూడదు. గురువుగారికి చెప్పకుండా అసలు ఏం పట్టుకెళ్ళకూడదండి, పొరపాటు నా కండువా ఇక్కడ మర్చిపోతే ఆయుసన మధ్యాహ్నం కండువా పట్టుకెళ్ళకూడదు, చాలా ప్రమాదకరమైనది గురువస్తు అపహరణ. అందుకని నేను చెప్పాడు గురువులు ఏదో రూపంలో పరీక్షిస్తారు జాగ్రత్త అని. చాలా కాలం క్రితం ఒక యోగి ఉండేవాడు, నేను ఒక గొప్ప కథ చదివాను, ఎందులో చదివానో తర్వాత చూద్దాం, కానీ ఒక గొప్ప యోగి ఉండేవాడు. ఈ యోగేశ్వరుడి దగ్గరకు ఒక శిష్యుడు చేరాడు. ఆ శిష్యుడు, గురువుగారు నేనేం పెద్దగా తపస్సు చేయలేను సాధన చేయలేను, కొంచెం ఆకలి ఎక్కువ కలిగిన వాడిని, చీటికి వాటికి ఆకలి వేసినప్పుడల్లా ఏం చేయాలో తెలియటం లేదు, యాచన చేయలేను, ఆకలి వేసినప్పుడు ఆహారం రావడానికి ఏదైనా మార్గం చూపించండి అంటే గురువుగారు ఒక మంత్రం ఇచ్చి, ఈ మంత్రం జపం చేసుకుంటే నువ్వు ఎక్కడైనా ఏ రూపంలో అయినా ఏదైనా వస్తువు పట్టుకుపోవచ్చు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ వస్తువుని పట్టుకుపోయే శక్తి నీకు ఇస్తున్నాను, కానీ దుర్వినియోగం చెయ్యకన్నట్ట. ఆ మంత్రాన్ని వీడు అనుష్ఠానం చేశాడు. ఇప్పుడు ఆ మంత్రం వల్ల వీడు అదృశ్య రూపంలో ఎక్కడికైనా పోగలడు, అంటే ఏమిటనమాట, బంగారం కుట్లోకి వెళ్ళగలడు, వీళ్ళు అందులోంచి తన వస్తువు తనకు కావలసింది పట్టుకెళ్ళచ్చు. గురువుగారు ఎందుకు ఇచ్చారంటే ఇతడికి ఆహార సమస్య లేకుండా ఉండేంత వరకు మాత్రమే దొంగతనం చేయడానికి వీలుగా అదృశ్య శక్తితో వీళ్ళు తెచ్చుకునేది ఇచ్చాట ఈ మంత్రం, అది అధర్మం కాదు కనుక. అందుకని వీడేం చేశాడు, గురువుగారు అదృశ్య శక్తి ఇచ్చారు, ఎక్కడికైనా వెళ్ళి ఏ వస్తువునైనా తెచ్చుకునే శక్తి ఇచ్చారు కదా అని ఎక్కడ పడితే అక్కడ కొల్లగొట్టేయడం మొదలెట్టాడు. స్వీట్ షాపులోకి వెళ్ళిపోవడం, అందులోకి వెళ్ళి మిఠాయిలు తినేయటం, ఎవరన్నా ఇళ్లల్లో పిండి వంటలు చేసుకుంటే తినేయటం, లేదా అప్పుడప్పుడు దురాశ పెరిగి బంగారం షాపులోకి వెళ్ళి నగలు కూడా ఎత్తుకుపోవడం మొదలెట్టాడు. పాపం ఒక రోజున ఒక పేదవాడు చాలా కష్టపడి కొన్ని నగలు చేయించుకుని వెడుతున్నాడు. ఆ నగల మీద వీడి మనస్సు పడింది, వాడి దగ్గరికి రహస్యంగా వెళ్ళి వాడికి తెలియకుండా నగలు అపహరించాడు. దాంతో ఆ పేదవాడు నెత్తి నోరు పట్టుకుని, ఇదేంటి హఠాత్తుగా నా సంచిలో ఉన్న నగలు మాయమైపోయాయి, మా అమ్మాయి పెళ్లి కోసం నగలు చేయించుకున్నాను బాబు అని ఏడ్చేట అని నవ్వినబడింది వాడు కనబడలా. పాపం ఏడ్చుకుంటూ పేదవాడు వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు తమాషా జరిగింది. మర్నాడు ఒక ముష్టాడు కళ్ళు లేనివాడు, అయ్యా కళ్ళు లేని కబోదినండి, నా సంచిలో చాలా నవరత్నాల వంటి అమూల్యమైన రత్నాలు ఉన్నాయి, కోటాను కోట్ల ఖరీదు చేసే రత్నాలు, ఈ రత్నాలు నాకు తెలిసిన ఒక బంధువుకి ఇవ్వాలి, కళ్ళు కనిపించని వాడిని, నాకు చెయ్యి పుచ్చుకుని దారి చూపించి నా నవరత్నాలు మా వాళ్ళకి అందేలా చెయ్యండి అన్నట్టు ఒక గుడ్డాడు. వీడు వాడి దగ్గరికి వెళ్ళి, నవరత్నాలు నీ పిల్లలకి ఇస్తావట్రా అని మొత్తం నవరత్నాల సంచిలో చెయ్యట ఆ నవరత్నాలని బయటికి లాగేశాడు. వెంటనే ఎదురుగుండా ఉన్న గుడ్డివాడు కాస్త ఈ మంత్రం ఇచ్చిన గురువుగా మారిపోయి, దౌర్భాగ్యుడా, నేను నిన్ను చాలా రోజులుగా చూస్తున్నాను, నేను నీకు ఎందుకు ఇచ్చాను మంత్రం, ఆకలితో చచ్చిపోతున్నావు, ఏదో కొట్లోకి వెళ్ళినంత అన్నం అపహరిస్తే తప్పు లేదని అన్నం తినడానికి నేను మంత్రం ఇస్తే నగలెత్తుకుపోతావా, పైపెచ్చు నిన్నేమో ఒక పేదవాడు తన కూతురు పెళ్లి కోసమని నగలు చేయించుకెడుతూ ఉంటే ఆ నగలు కూడా అపహరిస్తావా, ఇలాంటి పాపం చేస్తావో లేదో అని నీ మీద ఒక కన్ను వేసి ఉంచాను, చివరికి పరీక్షించడానికి ఈ గుడ్డాడి రూపంలో వచ్చాను, నా సంచిలో చెయ్యట్టి ఈ నవరత్నాలు అపహరిస్తావా, జీవితంలో ఇక మీదట నీకెప్పుడు తిండి లభించకుండా ఉండిపోగాక అని చెప్పించేశాడు. దాంతో వాడు ఏడ్చాడు, ఏడ్చి గురువుగారి కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని, గురువుగారు ఇంత కఠిన శిక్ష వేస్తారా, మూర్ఖుణ్ణి అయిపోయాను, నన్ను క్షమించండి అన్నట్ట. ఈ గురువులు ఉంటారుగా నాలాంటి వాళ్ళు, వీళ్ళకి బుర్ర ఉండదు. శిష్యుడు పట్టుకుని ఏడవగానే, సరే అయితే ఇక మీదట ఒక్క ఆహారం తప్ప ఇంకేమీ నీకు లభించకుండా చేస్తున్నాను, నీకు ఈ అదృశ్యకరణి పనిచేస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆహారం అయితే మాత్రం దొంగతనం చేయగలవు, స్వీట్ షాపులో ఎవరికి తెలియకుండా స్వీట్ ఎత్తుకుపోతావు, ఇడ్లీ షాపులో ఇడ్లీ పట్టుకెళ్ళగలవు, అన్నం హోటల్కి వెడితే అన్నం ఎత్తికెడతావు, నగలమే చేస్తే దొరికిపోతావు, ఆ తర్వాత నీ చేతులు కళ్ళు అరుగుతారు, లేక నేను రక్షించనన్నట్ట. దాంతో వీడు బుద్ధి తెచ్చుకుని కేవలం ఆహారం మాత్రమే సంపాదించుకుంటూ బతికాడు. కాబట్టి గురువులు ఏం చేస్తారన్నమాట, వరాలు ఇస్తారు అడిగినవన్నీ, ఆ వరములు సక్రమంగా వినియోగించుకునేలా చూస్తారు, వాటిని దుర్వినియోగం చేస్తే మాత్రం, మనకిచ్చిన వరాలు మనం దుర్వినియోగం చేస్తే గురువులు మన మీద చూపు పెట్టి మనని పరీక్షించి, ఓహో నువ్వు ఇంతకాలం జాగ్రత్తగా ఉన్నావు, ఇక్కడి నుంచి నీ వరాలు దుర్వినియోగం చేస్తున్నావు, ప్రజల క్షేమానికి కాక ప్రజా వినాశనానికి వాడుతున్నావు, ఇక నీ సంగతి చూస్తానంటాడు ఆయన. అందుకే ముందే హెచ్చరించాడు దత్తుడు, నేను నీకు ఇచ్చిన వరములు నీ బాగుకి లోకముల బాగుకి వినియోగించు, ప్రపంచం పరిపాలించు, కానీ నాలాంటి అవతారమూర్తి జోలికి వచ్చావో ధర్మం తప్పావో ఈ వరములు నిన్ను రక్షించవన్నట్ట. అబ్బాయి చాలా జాగ్రత్తగా ఉంటానండి అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి నిజపురానికి రాగానే మంత్రులంతా ఆనందపడిపోయి, మా చక్రవర్తి వచ్చాడు, చక్రవర్తి వచ్చాడు, దత్తానుగ్రహం పొందాడు. అప్పటికే దూతల ద్వారా వాళ్ళకి చాలా వరకు తెలిసిందిలేండి, అందుకే ఆయనకి ఘనస్వాగతం చెప్పారు, అనేక రకాలుగా మంగళహారతులు పెట్టారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు, శుభముహూర్తంలో ఆయన పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఇంకా దత్తానుగ్రహం ఉన్నది కనుక ఆయన పరిపాలనలో ఎక్కడ క్షామం లేదు, వర్షాలు కురవకపోవటం లేదు, నెలకి 3 వానలు కురిసేవి, ఆ వానలు కూడా మరీ ప్రజల్ని పాడు చేసే వానలు కాకుండా ప్రజలకు పనికొచ్చే రీతిలో వానలు వచ్చేవి, ధనం ధాన్యం సంపదలు అన్నీ హాయిగా ప్రజలకి కావలసినట్టుగా చేకూరే. కాకపోతే ఈ రాజుగారు రాజ్యపాలనకి రాగానే ఒక చాటింపు వేయించాడు. భక్తులారా, దత్తాత్రేయుడి అనుగ్రహంతో అనేక శక్తులు పొందాను, ఈరోజు నుంచి మీరెవరు దేవుణ్ణి పూజించకూడదు, దత్తాత్రేయుణ్ణి నేను పూజిస్తాను, నన్ను మీరు పూజించండి, మీకు కష్టం వస్తే దత్తుడి దగ్గరికి వెళ్ళకూడదు, నన్ను పిలవండి, కార్తవీర్యార్జున మాకు కత్తి కావాలి, కార్తవీర్యార్జున కూడు కావాలి అని నన్ను పిలవండి, చిన్న చిన్న కోరికలు నేను తీరుస్తాను, ఒక్క మోక్షం మాత్రం మా గురువుగారిని అడగండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, గురువుగారికి అనవసరంగా ఈ చిన్న చిన్న కష్టాలు ఎందుకు, గురువుగారిని నేను పూజిస్తాను, వీళ్ళు నన్ను పూజిస్తే వాళ్ళ కోరికలు తీరుస్తాను, గురువుగారి మీద భారం తగ్గుతుంది అనుకున్నాడు. అలా అనుకున్నాడు కానీ ఇది చివరికి తన పూజకి ఉపయోగపడి గురువుగారికి వ్యతిరేకం అవుతుందని గ్రహించలేకపోయాడు అజ్ఞానం వల్ల, వ్యక్తి పూజ అయిపోయిందనమాట. నన్నే పూజించండి, మీరెవరూ గురువుగారిని పూజించకూడదు, మీకే కష్టం వచ్చినా నాకు చెప్పుకోండి, మీ కష్టాలన్నీ నేను గురువుగారికి చెబుతాను, ఆఖరిన ముక్తి మాత్రం ఆయన అడగండి. గుర్తుపెట్టుకోండి, ఊళ్ళో ఎవరు కూడా గుళ్ళోకి వెళ్ళడానికి వెళ్ళలేదు, గుళ్ళో కొట్టే కొబ్బరికే నాకే కొట్టండి, ఆయనకి చేసే యజ్ఞాలు నాకే చెయ్యండి. ఇంకొకటి, నా రాజ్యంలో ఎవరు ఆయుధాలు ధరించకూడదు, నేనే మిమ్మల్ని రక్షిస్తున్నప్పుడు ఇంకెందుకు ఆయుధాలు, మీ ఇళ్లలో ఏదో కూరగాయలు కోసుకునే కత్తులు కత్తిపేటలు తప్ప వేరే ఆయుధాలు ఉండకూడదు, గదలు ఖడ్గాలు ధనుస్సులు ఇవి ఎవరైనా ధరించారా వాళ్ళ తలకే నరికేస్తాను. ఇప్పుడు ఇది ఎంత నష్టం చెప్పండి ఒకసారి, కొంతకాలానికి ఈయన పోతే రాజ్యంలో భటుడు ఉంటాడా, ప్రజల్లో పరాక్రమవంతులు ఉంటారా, నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు, నేనే రక్షిస్తాను మిమ్మల్ని అంటే ఎంతకాలం రక్షిస్తాడు ఎవడైనా, ఇదొక రకమైన అజ్ఞాన భక్తి. ఈ అజ్ఞాన భక్తితో ఆయన ఏం చేశాడనమాట, నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఆయుధములు ఉండరాదు, ఎవరైనా ఆయుధములు ధరిస్తే వాడిని దొంగవాడిని చంపినట్టుగా చంపేస్తాను అని చాటించడంతో ఆయన రాష్ట్రంలో ఒక్కరుండులు శస్త్రహస్తుండు లేకుండే ఒక్కడు కూడా శస్త్రములు ధరించిన వాళ్ళు లేరు, ఆయుధములు ధరించిన వాళ్ళు లేకుండా అయిపోయారు. అందరూ ఈయన్నే పూజించేవారు. ఈయనకి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళగలిగే శక్తి ఇచ్చాడు కదా దత్తాత్రేయుడు. దానివల్ల ఏమైందనమాట, ఎవరైనా మా అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలి అనగానే టక్కన అక్కడ ప్రత్యక్షమై ఎంత కావాలన్నా డబ్బు ఇచ్చేసేవాడు. పెళ్లికి నువ్వు వచ్చి అక్షతలు వెయ్యి అంటే వేసేవాడు. అన్నం అంటే అన్నం, సున్నం అంటే సున్నం, ఈ విధంగా ఏది అడిగితే అది ఇచ్చేవాడు. ఆయన తానే దత్తాత్రేయుడి బదులుగా వారి కోరికలు తీర్చేవాడు. దత్తాత్రేయుడు తనను ఎంతో అనుగ్రహించిన ఈ వరాలతో ప్రజలను అపూర్వ రీతిలో పాలించాడు. భూమి పాలకుండు గ్రామ పాలకుడు గోపాలకుండు విప్ర పాలకుండు క్షేత్ర పాలకుడు అశేష తపోధన పాలకుండు నకుచు పార్థివుండు. భూ పరిపాలన ఆయనే, గ్రామాన్ని పరిపాలించేది ఆయనే. అంటే ఇంకా గ్రామాలకు వేరే ప్రెసిడెంట్లు ఉండరు, గ్రామాలకు సర్పంచులు ఉండాలి కదా, గ్రామాన్ని పరిపాలించే బాధ్యత ఈయనది, మొత్తం రాజ్యపాలన ఈయనది, భూమి మొత్తం పాలించేది ఈయనే, గోవుల పరిపాలకుడు ఈయనే, విప్రులను రక్షించేవాడు ఈయనే, పొలాలను రక్షించేవాడు ఆయనే, తపస్సుకి కావలసిన సౌకర్యాలు కూర్చి ఋషుల చేత తపస్సు చేయిస్తూ తపస్సుని పరిపాలించేవాడు ఈయనే, తపోధన పాలకుడు ఆయనే. ఈ విధంగా సమస్త పాలనా బాధ్యత తన మీద వేసుకున్నాడు, ఎవరికి ఇక పాలన లేదు, మొత్తం పరిపాలన ఈయనే. అది ఎంతో ఇబ్బంది అనమాట. ఏ ప్రాంతానికి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉండాలో గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన మేయర్ గారు ఉన్నారు, తనొక్కడే అంటే అది కష్టం కదా, ఏ వార్డుకి ఆ వార్డు, ఏ కార్పొరేటర్కి ఆ కార్పొరేటర్ కొన్ని పనులు చేయాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళు చిన్న చిన్న పనులు చేయాలి. ఇలా పరిపాలన ఎప్పుడు కూడా విభజించబడాలి. అలా కాకుండా అన్నీ నేనే చేస్తానంటే అది కొంతకాలానికి నియంతృత్వానికి దారితీస్తుంది, ప్రజలు ఎందుకు పెరిగి రాకుండా చచ్చుతద్దమలైపోతారు. అందుకని పొరపాటున కూడా 2 రూపాయల కిలో బియ్యం లాంటి పథకాలు మంచివి కావు, ఏమవుతుందంటే ప్రజలకి కష్టపడడం పోతుంది, ఈ పనికి మళ్ళీ వాటికి ఆధారపడతారు, కొంతకాలానికి ఎందుకు పనికి రాకుండా పోతాడు. మనుషుల్ని నాశనం చేయడానికి ఇలాంటి ఈ స్కీమ్స్ పెడతారట, అందుకే రిజర్వేషన్ లాంటివి దేశాన్ని నాశనం చేస్తాయి. దానివల్ల ప్రతిభ దెబ్బతింటుంది. ఎవడికి వాడు గొప్పవాడు అయ్యేలా మనం తీర్చిదిద్దాలి, అందరినీ తయారు చేయాలి. మనం ఏం చేయాలన్నమాట, మొత్తం జనాలందరినీ కూడా నాయనలారా మీకు ఏ రంగం ఇష్టం అని ఆ రంగంలో వాడికి శిక్షణ ఇచ్చి వాడిని గొప్పవాడిని చేయాలి, కానీ లేకపోతే ఉపయోగం ఉందండి. ఈ మహారాజు గారు అలాంటి పిచ్చి పని చేశాడు. కానీ పరమభక్తుడు కనుక, గురుభక్తుడు కనుక సంవత్సరం సంవత్సరం మార్గశీర్ష పూర్ణిమ నాడు ఆ రోజే గురువుగారి కటాక్షం పొందాడు కనుక దత్త జయంతి నాడు అక్కడికి వెళ్ళేవాడు. బహుయజ్ఞంబులు చేయుచు మహనీయాహవ విహారమహితుండగుచున్ విహిత తపంబొనరించుచు సహస్రవాహార్జునుడు ప్రజాపాలనము. ప్రతి సంవత్సరం ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మార్గశీర్ష మాసంలో పూర్ణిమ నాడు యజ్ఞం చేసేవాడు దత్తయజ్ఞం. ఇది కాక ఉత్తర రోజుల్లో కూడా పూర్ణిమ వస్తే చాలు యజ్ఞాలు చేశాడు. ఈ యజ్ఞములన్నీ గురువుగారిని ఉద్దేశించి చేశాడు, ఎన్నో యజ్ఞములు చేశాడు. గురువుగారిని విగ్రహ రూపంలో తన రాజధానిలో ప్రతిష్ఠించి అభిషేకించి పూజించేవాడు. ఒక్కొక్కప్పుడు ఆయన దగ్గరకు కూడా వెళ్ళేవాడు. ఆ మహాత్ముడిని ప్రత్యక్షంగా చూడగలడు గనక కాళ్ళు కూడా పూజించేవాడు. ప్రత్యక్ష పూజ, పరోక్ష పూజ. ప్రత్యక్ష పూజ ఆ మనిషిని ఎదురుగుండా కూర్చోబెట్టి నువ్వు పూజ చేయటం, పరోక్ష పూజ అంటే విగ్రహారాధన. ఈ రెండు పూజలు చేశాడు. ఆ సమయంలో ప్రజలకు అన్నదానం చేశాడు. గురువుని మాత్రం ఒక్క క్షణం మనస్సులోంచి మాత్రం విడిచిపెట్టలేదు. దత్త 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 అనకుండా ఉండేవాడు కాదు. ఈ విధంగా కఠోర దీక్షతో అపూర్వ భక్తితో గురువుని సేవిస్తూ ఈ భూమండలాన్ని చాలా కాలం పరిపాలించాడు. అతని యొక్క అత్యంత సమృద్ధిని చూచి అంగిరసుడని ఒక మహర్షి ఆశ్చర్యపోయాడు. అంగిరసుడు అంటే బృహస్పతి తండ్రి. బృహస్పతి లాంటి వాడి తండ్రి సప్త ఋషులలో ఒకడు, బ్రహ్మ మానసపుత్రుడు అయిన అంగిరుడు ఆయన్ను చూచి, ఆహా నేను చూచి చెబుతున్నాను, చూచి చెబుతున్నాను, ఈ ప్రపంచంలో ఎంతోమంది చక్రవర్తులను చూచాను, ఆ చక్రవర్తులలో అగ్రస్థానం కార్తవీర్యార్జునుడిది,
నానాయజ్ఞంబుల బహుదానంబుల అతుల భూరి తపముల రణకేళి నైపుణముల అర్జును ఏ నృపతులు పోలనేర్తురే అని పొగడెన్. అంగిరసుడు ఏమని పొగిడాడు? యజ్ఞములు చేయటంలో, నిష్ఠతో యజ్ఞములు చేయడంలో మా కార్తవీర్యార్జునుడికి సాటిదారెవరు? ఆ యజ్ఞం చేసే విధానమే వేరు. ఈ దీక్ష ఇంత పూర్వం నేను ఎవరి దగ్గర చూడలేదు. ఇంకా దానం చేయడంలో చేతికి ఎముక లేదు, వెయ్యి చేతులు ధరించి వరీ దానం చేస్తాడు. ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగని వాడు. ఇంకా తపస్సు చేయటంలో మా వాణ్ణి మించిన వాడు లేడు. ఎంత తపస్సు చేశాడు, చేతులు కాలిపోతుంటే కూడా తట్టుకుని గురువుగారి దగ్గర సేవ చేశాడు. ఇంక అంతకంటే తపస్సు ఏమిటి? ఇక యుద్ధరంగంలో మా కార్తవీర్యార్జునుడికి సాటి వచ్చే వీరుడొక్కడు లేడు అని మహాప్రశంస చేశాడు. నారదాదులు తథ్యమన్నారు. ఏ దినమున వరము వడసి ఆదత్తాత్రేయు చేత ఆనరనాథుండ ఆ దినమున తత్పూజన ఆదరమున చేయు తాను నవనీజనుడు. ఏ రోజు దత్తాత్రేయుడు తనకి వరాలిచ్చాడో ఆ రోజు మాత్రం విడిచిపెట్టకుండా తన యొక్క భక్తులతో, తన శిష్యులతో, తన పరివారంతో వెళ్ళి దత్తుణ్ణి సహ్యపర్వతం మీద అపూర్వ రీతిలో పూజించేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. క్రమంగా భూమండలంలో త్రేతాయుగం వచ్చింది. ఆ త్రేతాయుగ ప్రారంభ కాలంలో రావణాసురుడు పుట్టుకొచ్చాడు. రావణాసురుడు మహాపరాక్రమవంతుడు, బ్రహ్మవరాలు పొందాడు, ఈశ్వర వరాలు పొందాడు, తిరుగు లేకుండా ఉన్నాడు. వాడికి 20 చేతులు ఉండేవి, 10 తలకాయలు ఉండేవి. దాంతో వాడు భూమండలం అంతా జయించడం మొదలెట్టాడు. అలా జయిస్తూ జయిస్తూ రావణాసురుడు నర్మదా నది దగ్గరకు వచ్చాడు. నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రం ఉన్నది. ఓంకార క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. ఆ జ్యోతిర్లింగాన్ని పూజించి అక్కడి నుంచి అతడు మాహిష్మతికి వచ్చాడు. మాహిష్మతికి ఓంకారానికి చాలా దగ్గర, పక్క పక్కనే ఉంటాయి మాహిష్మతి సామ్రాజ్యం, ఓంకార క్షేత్రం. ఆ సమయంలో రావణాసురుడు వచ్చే సమయానికి కార్తవీర్యార్జునుడు, తన భార్యలు, ఆయనకి 10 మంది భార్యలు, 10 మంది భార్యలు కూడా ఆయనంటే చాలా ఇష్టపడతారు, వాళ్ళని వెంట పెట్టుకుని నర్మద దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో నర్మదా నదిలో నిర్మలమైన జలం ప్రవహిస్తోంది. ఇంతలో స్త్రీలు అన్నారు, ఏమండి చాలా కాలమైంది జలక్రీడలాడి, ఈ నర్మదా నదిలో దిగి చక్కగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుందామా, జలక్రీడలు ఆడదామా, ఈ నీళ్లు మొహాల మీద చల్లుకుంటూ ఆడుకోవడం అదో సరదా అనమాట చాలామందికి. అందుకని భార్యలు సరదాగా ఆడుకుందామండి అనగానే వెంటనే ఈ మహాత్ముడు కార్తవీర్యార్జునుడు, భటులారా ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా అక్కడ కాపలా కాయండి, నేను వీళ్ళతో జలక్రీడలు ఆడతాను అన్నట్ట. భటులు ఒడ్డు మీద ఉన్నారు, ఆయన నీళ్లలోకి దిగాడు. ఆ సమయంలో నర్మదా నది పెద్దగా నీళ్లు లేవు, అది కొంచెం వేసవకాలం దగ్గర వస్తుంది కదా, అందువల్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి కానీ బొత్తిగా నడుందాకానే ఉన్నాయి. నీళ్లు బాగా చల్లుకోవాలంటే వంగి చల్లుకోవాల్సి వస్తుంది, పైగా వీళ్ళు పొడుగ్గా ఉంటారు కదా, మనకి మళ్ళీ ఏమన్నా పొట్టాళ్ళా, అందుకని నడుందాకా ఉన్న నీళ్లలో ఆడవాళ్ళకి జలక్రీడలు ఆడటం కొంచెం కష్టం అనిపించింది. కనీసం పీకదాకా నీళ్లు లేకపోతే ఎలా స్వామి, నీళ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవాలంటే అన్నారట వాళ్ళు. మీకు నీళ్లు పీకిదాకా కావాలి అంతే కదా, కంఠం వరకు కావాలా అంతేనా అన్నాడు. అవునండి అన్నారట. వెంటనే ఆయన జాయి దత్త అన్నాడు. 1000 చేతులు వచ్చాయి, 996 చేతులు ఇలా అడ్డం పెట్టాట నదికి. ఆ ప్రవాహం వెళ్ళిపోతుందిగా కిందకి, ఆ వెళ్ళిపోతున్న ప్రవాహానికి ఇలా అడ్డం పెట్టాడు. ఈ 996 చేతులు ఆ ప్రవాహానికి అడ్డం పెడితేది ఆనకట్ట, అద్భుతమైన ఆనకట్ట కట్టాడు. ఈ ఆనకట్టలా పెట్టగానే నీళ్లు కాస్త వెనక్కి తన్నాయి, ముందుకు వెళ్ళిపోయే నీళ్లు కాస్త ధమ్మని వెనక్కి తిన్నాయట, అంటే ఓంకారం కేసి తన్నాయి. ఇప్పుడు శుభ్రంగా ఆయన చేతులు ఉన్నంత వరకు నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లలో భార్యలంతా ఈయనతో జలక్రీళ్ళాడారు. ఈయన 4 చేతులు అట్టే పెట్టుకున్నాడు, ఈ 4 చేతులతో వాళ్ళ మీద నీళ్లు తల్లాడు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తల్లుకుంటారు, ఎంత బాగుంటుందో జల్లకాల ఆటలలోనే పాడుకోవడంలో అది అందం. ఈ విధంగా ఆడుకుంటూ ఉంటే ఈలోపు ఏం జరిగింది, అవతల ఇసుక తిన్నెలో రావణాసురుడు ఆ తక్కువగా ఉన్న నర్మదా నదీ జలంలో స్నానం చేసి ఒడ్డున ఇసుకతో ఒక లింగం చేశాడు. ఇసుకని సంస్కృతంలో శికత అంటారు. శికతతో తయారు చేయబడిన లింగం కనుక సైకత లింగం. ఆ సైకత లింగం తయారు చేసి దానికి చక్కగా వేళ్లతోటి నామాలు తీర్చి పుష్పాలతో పూజ చేయడం మొదలుపెట్టాడు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః అని ఆయన నామస్మరణ చేస్తూ ఒక్కొక్క పుష్పం పెట్టాడు. ఈలోపు కార్తవీర్యార్జునుడు చేతుల్లో పెట్టాడు కదా, పెట్టగానే ఒక్కసారి నది పొంగి నీరు వెనక్కి తన్నింది. ఆ వెనక్కి తనడంలో ఈ నీరు ఒడ్డు మీదకు వచ్చింది. ఒడ్డు మీద వీడు తయారు చేసుకున్న సైకత లింగం కాస్త ఆ వరదలో కొట్టుకుపోయింది, ఆ నీళ్లలో కొట్టుకుపోయింది.
రావణాసురుడు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు, వాడి నెత్తి మీద నీళ్ళు నిండిపోయాయి. దాంతో వాడు కూడా గుటుక్ గుటుక్కు అని కాసిన నీళ్లు తాగాడు. పూర్తిగా గుటుక్కుమంటే శరదలిపోయేది. ఇంకా రాముడు రావాలి కదా, మరి రాముడు వచ్చేదాకా ఆగాలి. మరి పాపాత్ములు ఉంటారే రాముడిని తెగ తిట్టేవాళ్ళు, వాళ్ళకి కొంచెం టైం రావాలి. రాముడి సీతని తట్టడం లేకపోతే అసలు రామచంద్రుడు అంటే శరీరం గగురుపాటుకు గురవుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ, ఆ సీతారాముల యొక్క తత్వం తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలి, కర్మగాలి, ఎవడు పడితే వాడు వాగేడు. భగవంతుడు మనకి వాక్ ఎందుకు ఇచ్చాడంటే భగవన్ నామం చేయడానికి, ఇతరులకు ఉపకారం చేయడానికి. మనం ఎవరిని తిట్టవలసిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా ఇతర మతస్థుల్ని కావాలని విమర్శిస్తున్నామా? సమస్త మతాలు లోకంలో బాగుండాలనుకుంటాం. లోకాహ సమస్తాహ సుఖిరో భవంతు అనుకునేటటువంటి ధర్మం మనది. అంత గొప్ప సంస్కారం మన పెద్దలు మనకిచ్చారు. ఆ రామచంద్ర ప్రభు మనల్ని రక్షించుగాక అని మరొక్కసారి నేను మంగళాశాసనం చేస్తూ, ఈయన ఈ రావణాసురుడు క్షణంలో గుటుక్కని మింగి నీళ్లు ఉలిక్కిపడిలేచాడు. లింగమేమో కొట్టుకుపోయింది, లింగం భంగమయ్యింది, నీళ్లు నోట్లోకి వెళ్ళాయి. ఏమిటానని లేచాడు. హఠాత్తుగా నర్మద వెనక్కి తన్నుతున్నది, జలప్రవాహం పెరిగింది. వాడు తెల్లబోయి, మంత్రులారా, భటులారా, నర్మదా నది సన్నగా ప్రవహించింది ఇందాక ఒక అరగంట దాకా. ఈ అరగంట కాలంలో నర్మదకేం వచ్చింది? ఈ కాశాపట్ల ఇంత వరదలా వచ్చింది? ఈ వరద వచ్చి నా శివలింగ పూజకి భంగం కలిగించింది. శివలింగం కొట్టుకుపోయింది, పువ్వులు పూజాద్రవ్యాలన్నీ కూడా ఈ నర్మదా జలాల్లో కొట్టుకుపోయాయి. నా శరీరం మునిగిపోయింది. నేను నీళ్లు తాగి సమాధి స్థితిలో ఉన్న నేను ఉక్కిరి బిక్కిరైపోయాను. ఏమొచ్చింది నర్మద? ఒకసారి ఆ యోగుకు వెళ్ళి చూసిరండి అన్నట్ట. ఈయన చెప్పగానే మంత్రులు భటులు వెనక్కి వెళ్ళారు. వాడు కొంచెం ఒక మైలు దూరం వెళ్ళగానే వాళ్ళకు ఒక అపూర్వ దృశ్యం కనపడింది. అక్కడ కార్తవీర్యార్జునుడు 1000 చేతులు ధరించి 996 చేతులు నర్మదా నదికి అడ్డంగా పెట్టాడు. 4 చేతులతో భార్యల మీద నీళ్లు తల్లుతున్నాడు. ఈ చేతులు ఆనకట్టలాగా అడ్డంగా పెట్టడం వల్ల ఈ నీళ్లు వెనక్కి తల్లుతున్నాయని అర్థమైపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయి సంభ్రమం పొంది విభ్రమం పొంది తెల్లబోయి తలకాయలూపి ఏం చేయాలో తెలియక పరుగు పరుగున రావణాసురుడి దగ్గరకు వచ్చారు. మహారాజా, రావణ, ఒక అపూర్వ దృశ్యం చూశాం. ఇంతకు పూర్వం మేము ఎప్పుడూ అలాంటి దృశ్యం చూడలేదు. ఈ నీళ్లు వెనక్కి తన్ని నీ పూజకి భంగం కలగజేయడానికి గల కారణమేమిటో చూసి వచ్చాం. ఎవడో ఒక మహారాజు చాలా అందంగా ఉన్నాడు, పరాక్రమవంతుడు, వాడికి 1000 చేతులున్నాయి. ఆ సహస్రబాహువులు కలిగిన వాడు తన చేతుల్ని నర్మదా నదికి అడ్డంగా పెట్టాడు. దాంతో నీరేమైందనమాట, ఆనకట్ట కట్టినట్టయిపోయి ముందుకు రావడం పోయి ప్రవాహం వెనక్కి తన్నడం మొదలుపెట్టింది. అందువల్లే నీ శివలింగం కొట్టుకుపోయింది. ఇటువంటి విచిత్రాలు ఉంటాయని మేము ఎక్కడ చూడాలి? నదులకు అడ్డం కట్టగలరు ఎవడన్నా చేతులతో? వాడు కట్టాడు. 20 చేతులున్న నువ్వే గొప్ప వాడు అనుకున్నావు ఎంతకాలం మేము. రామరామ, నీ దగ్గర ఓన్లీ 20, వాడి దగ్గర ప్లెంటీ, ఎన్నో లెక్కలేదు, అన్ని చేతులు ఉన్నాయి, మాకు చాలా చిత్రంగా ఉంది అనగానే వీడు తెల్లబోయి వాడవడం, వాడు అంతం చూస్తాను అని బయలుదేరి వచ్చాడు హుటాహుటిన. కార్తవీర్యార్జునుడు భార్యల మీద నీళ్లు దొరుకుతున్నాడు. వీడు వెనక నుంచి వచ్చి చూసుకున్నట్ట, చూచి ఈర్ష్య పొంది వీడిని ఏమైనా సరే చంపేయాలి, ఇలాంటి వాడిని ఉంచకూడదు అనుకున్నాడు. అనుకుని అమాంతంగా వెనక నుంచి వచ్చి 2 చేతులతో ఇలా పట్టుకున్నాడు. ఈ వెనకాతలకి రావడం చూశాడు ఆయన. దత్తాత్రేయ మహిమ కలిగిన వాడు కదా, ఈయన వెనక్కి తిరగకుండానే ఏదైనా చూడగలడు, దివ్య దృష్టి ఉన్నవాడు. ఆయన వెనక నుంచి వస్తున్న రావణుని చూసి కనిపెట్టి, ఓరి పౌలస్త్య, పులస్త్య ప్రజాపతి మనుమడ, విశ్రవ పుత్ర, కండకావరంతో నన్నే పట్టుకుందాం అనుకున్నావా అని ఏం చేసేట? వాడు ఇలా వెనక నుంచి పట్టుకుంటుంటే 1-2 చేతులు ఇలా పైకెత్తాడు. వాడు నడువులా పట్టుకోగానే ఈ 2 చేతులతో టక్కు ఒక్క నొక్కు నొక్కేశాడు, ఈ చంకల కింద పెట్టి నొక్కాట. ఇక రావణాసురుడి చేతులు పచ్చడి పచ్చడైపోయాయి, తోటకూర కాడల్లా నలిగిపోయాయి. బాబో బాబు అన్నట్ట. అంటే 2 చేతులతో నొక్కితే వాడు అలా అయ్యాడంటే, గట్టిగా నొక్కితే అవుతాడో ఆలోచించండి. దాంతో ఆయన చేతులు అలా ఎత్తాడు, ఎత్తి వెనక్కి తిరిగి అమాంతంగా వాడు జుట్టు పుచ్చుకొని పత్తలకాయలతోటి వాడిని గిర్రం తిప్పి నీళ్లలో ఒక్కసారి ముంచేశాడు. వెయ్యర దెబ్బ అని బట్టలు ఉతుకుతారు సారా, అలా నీళ్లలో 4 బాదులు బాదాడు. వాడు వదిలించుకుని గదాయుధం పుచ్చుకున్నట్ట. ఆ గద పుచ్చుకుని నేను కొట్టపోతే ఓ చేత్తో గద పుచ్చుకుని ఆ గదని ఇలా నొక్కాట. ఆ నొక్కడం ఎలా ఉందో తెలుసా? అప్పడాల పిండి, అప్పడాల పిండి ముద్ద చేత్తో ఇలా అప్పడం కింద ఎలా తయారు చేస్తారో అలా మొత్తం గదను అప్పడం చేసేసాడు, ముక్కలు ముక్కలు చేసేసాడు. వాడు కత్తి విసిరాడు, సోలం విసిరాడు, ధనుసు పుచ్చుకున్నాడు, ఆయుధాలన్నీ చేత్తో పుచ్చుకు విరి చేయటమే. ఆ తర్వాత 1000 చేతులు పైకెత్తాట, ఒక్కో చేత్తో ఢామ్ ఢామ్ అని వాడు కొట్టాట. వాడి శరీరం అంతా వడలల్ల పిండికూడుగా పిండి ముద్ద కింద చేసి పారేశాడు, ముద్ద ముద్ద చేసేశాడు, రాగి ముద్ద సంకటి ముద్ద చేసినట్టు చేశాడు. నాలుగు పీకాడు, నెత్తి పగిలిపోయింది, కిరీటాలు ఊడిపోయాయి, ఆభరణాలన్నీ విరిగిపోయాయి. ఈ విధంగా వాడి బాధి 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 ఆ తర్వాత వాడు వివసుడైపోయాట, స్పృహ దక్కిపోయాట. వాడు జుట్టు పుచ్చుకుని గొర్ర 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 ఇసుకలో ఈడ్చి పట్టుకొచ్చి తన రథం మీద పారేసి, భటులారా వీడి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు తగిలించండి అన్నట్ట. భటులు బండ సంకెళ్ళు వేసేశారు. ఆ తర్వాత వాడిని తీసుకెళ్ళి రథంతో పాటు తన నగరానికి తీసుకెళ్ళి భార్యామణులను వెనకరమ్మని, ఇటువంటి దౌర్భాగ్యుని శిక్షించాలి, ఎవరక్కడ మన ఇనప కారాగారం సిద్ధం చేయండి అని తన మహామహిమతో ఓ పెద్ద కారాగారాన్ని సిద్ధం చేయించి అందులో దోహేశాడు. ఈ దండయాత్రకు వెళ్ళినవాడు ఎప్పటికీ రాడు, ఇక ఈ తక్కిన భట్లు ముందే పారిపోయారు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ మండోదరి, మీ ఆయన్ని చితక్కు కొట్టేశాడు వాడు అవడో కానీ, ఇంతవరకు మీ వాడు కొట్టడమే కానీ కొట్టించుకోవడం మేము చూడలేదు, తిట్టడమే కానీ తిట్టించుకోవడం చూడలేదు. వాడెవడో మహారాజు మహాపరాక్రమవంతుడు సహస్రబాహువు, నీ భర్త రావణుణ్ణి చితక్కొట్టి చెరసాల్లో పెట్టాడు, ప్రస్తుతం చెరసాల్లో ఏడుస్తున్నాడు నీ భర్త. రోజు పొద్దున్నే సత్తు చెప్ప సత్తు పాత్రలో ఇంత అన్నం ముద్ద వాడికి బాధేస్తున్నారు, రకరకాల పదార్థాలతో భోజనం చేసేవాడు, రోజు తాగుడు లేనిదే ఉండలేని రావణాసురుడు ఇప్పుడు ఉట్టి మంచినీళ్ళు తాగుతూ రాగి ముద్ద తింటూ సత్తు పళ్ళెంలో తింటూ చిత్తయిపోయి కారాగృహంలో ఏడుస్తున్నాడని చెప్పగానే ఆవిడ వణికిపోయి, మహామయోయ్ అని వెంటనే రావణపత్ని విశ్రవసుడి దగ్గరికి వెళ్ళింది. విశ్రవసుడు వాళ్ళ నాన్నగారు పులస్త్య ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. పులస్త్యుడు ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడు, మహాత్ముడైన పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, మరీచి, దక్షుడు వీళ్ళంతా కూడా బ్రహ్మమానస పుత్రుడు. అందుకనే ఆయన కొంతమంది ఋషుల్ని వెంట పెట్టుకుని, అంగిరుడు లాంటి వాళ్ళని వెంట పెట్టుకుని భవిష్యత్తు అంతా తెలుసు గనక, ఎందుకంటే రావణాసురుడు ఇప్పుడు అక్కడ ఉండకూడదు, వాడు రాముడి చేతిలోనే చావాలి, అందుకనే వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కార్తవీర్యార్జున దర్శనానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు తెల్లబోయి, మహాత్ములైన బ్రహ్మమానస పుత్రుడు ప్రజాపతులంతా ఒక్కసారి నా దగ్గరకు వచ్చారా అని వినయంగా చేతులు జోడించి నమస్కరించి సింహాసనం మీద నుంచి లేచి వారికి ఆసనాలు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిమీద తొలుకుని, మహాత్ములారా ఆజ్ఞాపించండి, ఏం చెయ్యమంటే చేస్తాను, కర్తవ్యం ఏమిటనగానే, అప్పుడు ఆ ఋషులంతా, ఈ పులస్త్యుడి పని మీద వచ్చాం, ఆయన చెప్పినట్టు చేయమనగానే చెప్పండి అన్నాడు ఆయన. అప్పుడు పులస్త్యుడు, నాయన రావణాసుడు పిచ్చి పని చేశాడనుకో, వాడిని తన్ని చెరసాల్లో పెట్టడం బాగానే ఉంది, అయినా ప్రస్తుతం వాడిని చెరసాల్లో అట్టే పెట్టకు, వాడిని విముక్తుడిని చెయ్యి, వాడి పాపం పండడానికి ఇంకా సమయం ఉన్నది, వాడు ఎంత చెడ్డ నా మనవడు, బ్రహ్మమానస పుత్రుడి యొక్క మనవడు, వాడిని విడిచిపెట్టనగానే అప్పుడు ఆయన జాలిపడి రావణాసురుడిని చెరసాల్లోంచి తెప్పించాడు భటుల ద్వారా. భటులు తీసుకొచ్చాక తలకే ఉంచుకున్నట్టు సిగ్గుపడుతూ, నాయన రావణ, నీ పెళ్లిలో కూడా ఇలా నువ్వు తల ఉంచుకోలేదులే, మీ ఆవిడ దగ్గర కూడా ఇప్పుడు తల ఉంచుకున్నట్టున్నావు లే, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, ఈ కార్తవీర్యార్జునుడు అపూర్వ పరాక్రమవంతుడు, గురువు దత్తాత్రేయుడు అనుగ్రహం ఉన్నవాడు, గురుకటాక్షం ఉన్నవాడిని నీలాంటి అసురులు ఏం చేయలేరు అని పులస్త్యుడు అతను లేవనెత్తి సంకెళ్ళు దగ్గరుండి తీయించి ఈ కార్తవీర్యార్జునుడి పాదాలు పట్టుకుంటే పట్టుకున్నాడు వాడు, వాడికి భయం కదా. అప్పుడు కార్తవీర్యార్జునుడు ప్రేమతో కౌగిలించుకుని, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎందుకు క్షమిస్తున్నానంటే, ఈ పులస్త్య ప్రజాపతి మనవడివి, ఆయన మహాత్ముడు, బ్రహ్మమానసపుత్రుడు, బ్రహ్మకి సృష్టి చేయడానికి సాయం చేసే ఉత్తముడు, ఉత్తముల యొక్క సాంగత్యం వల్ల వంశంలో పుట్టడం వల్ల నువ్వు ఎటువంటి వాడివైనా నేను నిన్ను సహిస్తున్నాను, కానీ ఉత్తముల పేరు చెప్పుకుని ఉత్తుత్త పనులు చేయకును, ఉత్తుత్త పనులు చేయకు, పనికి మాలిన పనులు చేయకు అని హెచ్చరించాట. ఇక్కడ గొప్ప సందేశం ఇచ్చారంటే మనకి పురాణంలో, ఒక ఆయన చాలా గొప్పవాడే కానీ ఆయన పేరు చెప్పుకుని నువ్వు అహంకరించకూడదు. గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు, కంచి పరమాచార్యులు ఏమన్నారో తెలుసా, నేను పీఠాధిపతినని నా సోదరులు ఎవరూ నా పేరుతోటి ప్రయోజనములు పొందకండి అన్నాడు ఆయన. అది ఉత్తములైనటువంటి పీఠాధిపతులు పేరు. నిజంగానే ఇప్పటివరకు కంచి పరమాచార్యుల వారి యొక్క సోదరులు ఎవరో మనకు తెలుసా, పరమాచార్యులు వారని ఆయన సోదరులమని ఇలా ఎవరు చెప్పుకోరు. నేను పొగడ్డం కోసం చెప్పను, నేను మహాత్ముల చరిత్రలు ఎన్నో చూశాను కాబట్టి చెబుతున్నాను. అలాగే గణపతి సత్యదానంద స్వామి వారి శిష్యులు ఇప్పుడు ఉత్తర పీఠాధిపతులు ఉన్నారా, దత్త విజయానంద తీర్థ. ఒకరోజున నేను పీఠానికి నేను తరచుగా వెళుతూనే ఉంటానుగా, ఈ గొప్ప గొప్ప పీఠాలకి, విజయానంద తీర్థ గారి ఎదురుగుండా సాష్టాంగ నమస్కారం చేసుకుని ఉన్న ఓ పిచ్చి పంచి కట్టుకుని ఒక ఆయన చూశాను. గణపతి సత్యదానంద స్వామి వారి యొక్క శిష్యులు దత్త విజయానంద తీర్థ ఎదురుగా సామాన్యమైన పంచి, పెద్ద ఖరీదైన పంచి కూడా కాదు, మామూలు పంచి కట్టుకుని ఒక ఆయన చూశాను. ఎంతో వినయంగా నమస్కరిస్తున్నారు అనుకుంటుంటే ఇంతలో నా పక్కవాడు పక్కకు పిలిచి, ఈ దత్త విజయానంద తీర్థ తండ్రి అండి ఆయన అన్నారు. ఆయన మైసూర్లో ఎక్కడో దూరంగా ఉంటారు, చిన్న ఇంట్లో ఉంటారు. నా కొడుకుని ఎక్కడ చెప్పడు ఆయన, ఆయనని గుర్తించడానికే మాకు కష్టమయ్యింది. అసలు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారండి ఈ దేశంలో. ఒక ఉత్తర పీఠాధికారి, అంత పెద్ద పీఠం కలిగినటువంటి ఆయన తండ్రి ఏమి అడగనట్టు దూరంగా గుర్తుని వెళ్ళిపోతున్నాడు. అసలు చాలామంది అయితే ఆయన పట్టించుకోవట్లా. అలాంటివి చూసినప్పుడు ఒక్కసారి మన శరీరం ఏమవుతుందో ఆలోచించండి. మహాత్ముల్ని పొగడకపోతే కూడా పాపం, పాపాత్ముల్ని పొగిడితే పాపం. మహాపీఠాధిపతుల్ని, సామాన్యుల్లా ప్రవర్తించే వాళ్ళని, ధర్మమూర్తుల్ని పొగడకపోతే పాపం. అందుకే ఈ దేశంలో ఇంకా అలాంటి ఉత్తమ పీఠములు ఉన్నాయి కాబట్టి మనలాంటి వాడు అంతో ఎంతో అన్నం తింటున్నాం అన్నమాట. పెద్దల పేరు చెప్పుకునేవాళ్ళు లేరు వాళ్ళు. అలాంటి వాళ్ళే చూసాం, ఎక్కడో చిన్న ఆఫీసర్ ఉంటే ఆఫీసర్ గారి పెళ్ళాన్ననో లేదా మనవన్ననో కొడుకుననో వచ్చి మోసం చేసే అధికారుల్ని చూస్తున్నాం మనం. మనకి అది కాదు ఆదర్శం, ఇది ఆదర్శం అంటే. అందువల్ల ఎందుకు చెప్తానంటే, ఈ పులస్త్య ప్రజాపతిని దృష్టిలో పెట్టుకు విడిచిపెడుతున్నాను, బుద్ధిగా ఉండు అని రావణాసురుడిని విడిచిపెట్టాడు. రావణాసురుడి జీవితంలో ఇంత శృంగభంగం ఆయనకి ముగ్గురి ద్వారా జరిగింది. మొట్టమొదటివాడు కార్తవీర్య అర్జునుడు, తర్వాత వాలి. వాలి కూడా చంక కింద పెట్టి సముద్రంలో ముంచెత్తాడు. ఇంకొకడున్నాడు బాణాసురుడు, అంటే బలిచక్రవర్తి కొడుకు. బాణాసురుడికి 1000 చేతులే, వాడు కూడా చిత్తకొట్టి పారేశాడు. ఈ ముగ్గురి వల్ల, వీరుల వల్ల చావు దెబ్బలు తిని అవమానం పాలయ్యాడు. ఇంకొకటి తెలుసా మీకు, రావణాసురుడికి ఆడవాళ్ళ చేతులు దెబ్బతిన్నాడు. శ్వేతద్వీపం అని ఒక ద్వీపం ఉంది, అది విష్ణువు యొక్క నివాసం. అక్కడికి వెళ్ళాడు ఒకసారి, అక్కడ కొంతమంది అందగత్తెలు ఉన్నారు. ఆ అందగత్తెలను చూసి వెంటబడితే అందగత్తెలు కాలుతో ఫుట్బాల్ ఆడారట, కాలుతో తను పైకి కిందకి పైకి కిందకి ఆడారు. మీకు చెప్పారుగా రామాయణంలో, మన హనుమ చరిత్రలో చెప్పలే మీకు. శ్వేతద్వీపంలో చిత కొట్టి పారేశారు ఆడవాళ్ళు. అటు తన్ని ఇటు తన్ని, ఈ కాలుతో ఈవిడు తన్నిదిట, వీడి దగ్గర ఎక్కడ పడగానే ఆవిడ తన్నిదిట. అలా తన్నితే దెబ్బలు తిని చివరికి సిగ్గుపడి పారిపోయాడు. తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే ఆడవాళ్ళు లేరు, ద్వీపం లేదు. ఎందుకంటే వీడు రాముడి చేతిలో చావాలి కనుక వాళ్ళు వదిలేశారు. వాళ్ళంతా విష్ణు భక్తురాళ్ళు, విష్ణువుని పూజించే స్త్రీలు తల్లారు. అప్పుడు అసలు ఆడవాళ్ళు తలుచుకోవాలి, మీరు తలుచుకుంటే మీరంతా శక్తి స్వరూపిణులు. నేను నిజం చెప్తున్నాను, మన భారతదేశంలో మీలాంటి ధర్మస్వరూపిణులు ఉన్నారు కనుక, ఆదిశక్తి పరాశక్తులు ఉన్నారు కనుక, ఇలాంటి పురాణములు వినే ఉత్తమ స్త్రీలు ఉన్నారు కనుక మేమంతా సుఖంగా ఉంటున్నాం. ఇవాళ ఇది మా ఘనత కాదు, మా అమ్మ ఘనత, మీలాంటి తల్లుల ఘనత. ఈ భూమి ఇంకా నిలబడుతోంది, మీరు ధర్మాన్ని వ్యాప్తి చేయండి. నాకు స్త్రీలంటే ఉన్న గౌరవం అపార గౌరవం, నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. అమ్మల యొక్క అనుగ్రహంతో మనం బతుకుతున్నామని. ఈ అమ్మల కనుక తలుచుకున్నారంటే ఈ దిష్టి బొమ్మల్ని తగలబెట్టగలుగుతారు, ఈ దౌర్భాగ్యులు అనమాట. అప్పుడు ధర్మస్థాపన చేస్తారు. నిజంగా ఇప్పుడు ఈ పిల్లలు పురాణం వింటున్నారనుకోండి, ఈ పిల్లలకి కూడా పురాణం వినాలనే ఓహ ఎలా వచ్చింది చెప్పండి. ఈ అబ్బాయి తల్లి, నాయన నాతో పురాణానికి రమ్మని చెప్పబట్టి, లేదా అసలు ఆ తల్లి కడుపులోంచి పుట్టాడు కాబట్టి ఇలాంటి మంచి పిల్లాడు పుట్టాడు, లేకపోతే ఈ సమయంలో సినిమాకి కూడా మీరు చూడండి, ఈ పంక్తిలో కూర్చున్న కుర్రాళ్ళు అంతా ఉన్నారంటే, ఇవాళ ఈ కుర్రవాళ్ళు బుల్లి బుల్లి పిల్లలు పురాణం వింటున్నారంటే అది వాళ్ళ తల్లుల ఘనత. ఆ తల్లులు ఈ దేశాన్ని రక్షించాలని నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. ఇంకా ఇంకా ఉత్తమ స్త్రీలు పుట్టి ఉత్తమ సంతానాన్ని తయారు చేసి లోకంలో రామచంద్రుడిని పూజించి తద్వారా రాముళ్ళు అయ్యేటటువంటి పిల్లల్ని తయారు చేయాలి. ఈ విధంగా రావణాసురుడి యొక్క శృంగభంగం అయిపోయాక కార్తవీర్య అర్జునుడు తిరుగులేని చక్రవర్తిగా పరిపాలన చేశాడు. హాయిగా జీవితం సాగుతోంది ఆయనకి. ఒకరోజున ఆయన సరదాగా వేటకి వెళ్ళాడు. చెప్పాను కదా, ఎంత గొప్పవాడికైనా ప్రతివాడికి దుర్లక్షణం. ఆయనకి వేట, ఆ వేట అనే వ్యసనం ఉన్నది. వెళ్ళది జోదం బు పానం బు వేట, పలుకు ప్రల్లదనం బును. సప్త వ్యసనాలను ఉన్నాయి, 7 వ్యసనాలు. అందులో మొదటిది వేశ్యాలోలత్వం, రెండవది జోదం, మూడవది తాగుడు, ఆ తర్వాత వేట, తర్వాత పలుకు ప్రలదనం, మాట ప్రలదనం అంటే పెచ్చవాగుడు వాగడం, రాముడిని తిట్టడం, కృష్ణుని తిట్టడం, హిందువుల్ని తిట్టడం, ఇవన్నీ ఉన్నాయే. వీళ్ళంతా ఎవరన్నమాట, సప్త వ్యసనాల్లో మాట ప్రలదనం అనే ఒక వ్యసనానికి గురైన వాడు వాడు. ఇది కూడా ఒక వ్యసనం, వాళ్ళకి తెలియదు కానీ వాడు. కాబట్టి ఇటువంటి దరిద్రపు వ్యసనం, అది నోటికొచ్చినట్టు వాగడం అనమాట, మహాత్ములు తిట్టడం. తర్వాత దండపారుష్యం, శిక్ష ఎంత వెయ్యాలో అంతే వెయ్యాలి. పరిపాలనలో ఉన్నవాళ్ళు, న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులు ఒక తప్పుకి ఎంత వెయ్యాలో అంతే శిక్ష వెయ్యాలి. తమ క్షణికోద్రేకంతో నాస్తికవాదంతో పిచ్చి శిక్షలు వేయకూడదు, పిచ్చి తీర్పులు ఇవ్వకూడదు. అందుకని దండపారుష్యము అని పేరు అన్నమాట. ఓ మనిషి ఎంత తప్పు చేశాడో అంతే. ఒక పాపం తెలియకవాడు ఆకలికి ఇంత రొట్టె తిన్నాడు అనుకో, రొట్టె తిన్నవాడికి 5 ఏళ్ళు జైలు శిక్ష ఏంటండి? కాబట్టి ఎంత శిక్ష వెయ్యాలో తగిన శిక్ష వెయ్యాలి. అలా వేయకుండా ఎక్కువ శిక్ష వేసినా, అసలు శిక్ష వేయకపోయినా దానికి దండపారుష్యం అని పేరు. ఆ తర్వాతది అర్ధదూషణము అంటే ధనమును సక్రమముగా వెచ్చించకుండా ఉండుట. అనవసరంగా ఖర్చు పెట్టకూడదు, పెట్టే చోట పెట్టాలి. ఓ మహాత్ముడిని పోషించాలి, ఖర్చు పెట్టేయి. ఓ మంచి పుస్తకం ప్రింట్ తీయాలి, ఖర్చు పెట్టేయి. లేదా ఒక గొప్ప ప్రసాదం చేయించు, ఖర్చు పెట్టు. అదే సినిమాలకు అనవసరంగా తగలబెట్టకు, పనికి మాలిన సినిమాలకు ఖర్చు పెట్టకు, పనికి మాలిన వ్యసనాలకు ఖర్చు పెట్టకు, దౌర్భాగ్య పనులు ఖర్చు పెట్టకు, చెత్త పనులకు ఖర్చు పెట్టకు. మంచి పనులు ఖర్చు పెట్టాలి, అనవసరమైన వాటి ఖర్చు పెట్టకూడదు. అలా ధనమును దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయాలి. ఒకవేళ చేయకపోతే దానికి అర్ధదూషణము అని పేరు అన్నమాట. చూసారా, వేశ్యాలోలత్వం, జోదం, త్రాగుడు, వేట, నోటికొచ్చినట్లు మాట్లాడటం, శిక్షలు సక్రమంగా వేయకపోవటం, ధనము దుర్వినియోగం చేయటం, ఈ 7 సప్తవ్యసనములని పిలువబడతాయి. ఈ సప్తవ్యసనములు మహాప్రమాదమైనది. అందులో వేట వల్ల ఎంతోమంది మహారాజులు దెబ్బతిన్నారు, అమాయకపు జీవుల్ని ఒక్కొక్కసారి చంపుతారు కనుక. అలాంటి వేటకి ఒకనాడు కార్తవీర్యార్జునుడు వెళ్ళాడు. ఆయన పెద్దగా పరివారాన్ని తీసుకెళ్ళాడుగా, ఆయన మహావీరుడు కనుక పెద్ద అవసరం లేదు. ఏదో 4-5 మంత్రులు తప్ప, 4-5 భటులు తప్ప ఇంకెవరూ లేకుండా వెళ్ళాడు. అలా వెడుతూ ఉండగా ఒక అడవిలో ఒక గొప్ప ఆశ్రమం కనపడింది. ఈ కీకారణ్యంలో ఈ ఆశ్రమం ఎవరిదా, ఈ ఆశ్రమంలో ఉంటున్నవాడు ఎవడో పేదవాడు అయి ఉంటాడు, ఈ పేదవాడు నన్ను పిలిచి నన్ను ఎప్పుడూ ఏం అడగట్లేదే అనుకుని ఆ పేదవాడికి ఏదైనా ఇద్దంలే అని ఆశ్రమానికి వెళ్ళాట. ఆశ్రమం జమదగ్ని మహర్షిది, భృగు వంశస్థుడైన జమదగ్ని ఆశ్రమం అది. ఆశ్రమం దగ్గరికి వెళ్ళి లోపల ఎవరు అనగానే లోపల నుంచి జమదగ్ని బయటకొచ్చి, ఓహ్, కార్తవీర్యార్జునుడు, దత్తాత్రేయ భక్తుడు, మహాత్ముడు, మహావిభూతి కలిగిన వాడు వచ్చాడు అని దగ్గరికి పిలిచి ఆసనమిచ్చి ఎంత గౌరవించాలో అంత గౌరవించాడు. ఒక రాజుగారిని విష్ణువుని పూజించినట్టు పూజించి ఆయన పరివారాన్ని కూడా పూజించాడు. ఆ తర్వాత, మహారాజా, రాకరాక మా ఆశ్రమానికి వచ్చావు, నువ్వు నీ మంత్రులు కొద్దిమంది భటులను, నా ఆతిథ్యం స్వీకరించండి అనగానే ఆయన నవ్వి, నీవు మాకేమిస్తావయ్యా, మీ ఆశ్రమంలో కందమూలాలు ఉంటాయి, దుంపలు, పళ్ళు, ఆ పళ్ళు కూడా ఎండిపోయి ఉండొచ్చు, డ్రై ఫ్రూట్స్ ఇస్తావు మాకు, మేము అలా తినం, మంచి రకరకాల పిండి వంటల భోజనం, అందులో కొన్ని మాంసాలు అంటే నాకు మరీ ఇష్టం, ఇవన్నీ నాకు కావాలి, అవన్నీ నువ్వెక్కడిస్తావు, దత్త అనుగ్రహం వల్ల నా మహిమలు నాకున్నాయి కనుక నాకు ఏ ఆహారం కావాలన్నా తెచ్చుకుంటానంటే నీ దగ్గర మహిమ లేదంటల్లా, నువ్వు ఏ వస్తువైనా సృష్టించుకుంటావు, ఇతరులకు ఇవ్వగలవు, కానీ ఇప్పుడు నా అతిథివి, మా ఇంటికి వచ్చినప్పుడు మీ ఆహారం నువ్వు తెచ్చుకోవడం ఏంటి? మీ ఇంటికి ఎవడనో వస్తే వాడు ఆవకాయ, వాడు అన్నం వాడు తెచ్చుకు తింటే అది ఆతిథ్యమా? కాబట్టి మన ఇంట్లోది మనం పెట్టాలి, మన దగ్గర ఏది ఉంటే అది పెడతాం అన్నమాట. కాబట్టి నా ఆహారం స్వీకరించనగానే నవ్వి, ఏమయ్యో 10 సార్లు నువ్వు నన్ను ఆహారం తిను ఆహారం తిను అని బలవంత పెట్టకూడదు. ఒకవేళ నువ్వు బలవంత పెట్టావు అనుకో, నాకు కావలసిన ఆహారం నేను అడిగితే నువ్వు తెచ్చివ్వగలవా అంటే ఆ దైవానుగ్రహంతో తెస్తానన్నట్ట. అయితే అడుగుతున్నాను విను, నాకు 6 రుచులు, ఒక్కొక్క రుచి మళ్ళీ 100 రకాల పిండి వంటలుగా మారాలి. అంటే ఏమిటి? కారపు పదార్థాలు 100, చేదు పదార్థాలు 100, తీపి పదార్థాలు 100, ఇలా 6 రుచులు 600 పదార్థాలతో ఉండే కూరలు, పిండి వంటలు, ఉల్బణం, అనుల్బణం, వేడి, మరీ వేడి లేనివి, మరీ చల్లనివి, ఇలాంటి పదార్థాలు లిస్ట్ ఇచ్చేసేళ్ళండి. ఇవన్నీ కావాలి. ఇవన్నిటితో పాటు ద్రాక్ష పానకాలు వంటి పానకాలు కావాలి, తాగడానికి రసాలు కావాలి, మంచినీళ్ళు కావాలి, కూర్చోడానికి బంగారం పేటలు కావాలి. నేను బంగారం పేట లేకుండా నువ్వు వేసినటువంటి దర్భ మీదో లేకపోతే జింక చర్మం మీదో కూర్చోను, నాకు పీటలు తేగలవా? నేను కూర్చునే బంగారపు ఆసనాలు తెప్పించగలవా? బంగారపు పళ్ళాలు, కంచాలు తెప్పించగలవా? నేను అడిగిన ఈ పిండి వంటలన్నీ పెట్టగలవా? ఇవన్నీ పెట్టగలిగితే పెట్టు అనగానే, ఓ సింతే కదా నీవు అడిగింది, నీకు, నీ పరివారానికి, అందరికీ పెడతాను, కూర్చోండి అని అలా అన్నాడో లేదో అందరికీ టకటకటకటకటక బంగారపు పీటలు వచ్చాయి. రాజుగారు నెత్తిమొత్తుకున్నాడు, నా దగ్గర తప్ప ఇలాంటి మహిమ ఎవరి దగ్గర ఉండదనుకున్నాను, వీడెవడో నన్ను మించిపోయాడ్రా బాబు అనుకున్నట్ట. అనుకునేలోపు ఆసనాల మీద కూర్చున్నారు. ఇంతలో ఆయన సురభీ అని పిలిచాడు. లోపల నుంచి కామధేను వచ్చింది. ఆ కామధేను పైన ఉన్నటువంటి స్వర్గంలో ఉన్న కామధేను కూతురు అన్నమాట. కామధేను కూతుళ్ళలో ఒక దాని పేరు నందిని, దానినేమో వశిష్ఠుడికి ఇచ్చాడు ఇంద్రుడు. మరొక దాని పేరు సురభి, అదేమో జమదగ్గిన దగ్గర ఉన్నది. మరొకటి ఉన్నది, అది అగస్త్యుని దగ్గర ఉండేది. ఇలా ఒక్కొక్క ఋషి దగ్గర ఒక్కొక్క పుత్రికని కామధేనువు ప్రసాదించి అట్టే పెట్టింది. ఎందుకంటే ఋషులకు కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని పనులు చేయాలి, యజ్ఞాలు చేయాలి కనుక. ఇప్పుడు సురభిని పిలిచి, సురభి రాకరాక సహస్రవాహార్జునుడు దత్త శిష్యుడు వచ్చాడు. అంతటి దత్తాత్రేయుడు శిష్యుడు, ఆయన పరివారం, ఈ స్వల్ప పరివారం, వీరికి వారు అడిగిన కోరికలు ఏమిటో, నువ్వు లోపల నుంచి ఉన్నావు ఆశ్రమంలోంచి అన్ని కోరికలు తీర్చనగానే అంబే అంది అది అని వెంటనే పాలు కురిపించింది అటు పొదుగు నుంచి. ఇంకా చూడండి, ఆ పాలలు పొదుగులోంచి రావడం మొదలయ్యిందో లేదో తమాషా జరిగింది. నాలుగు పొదుగులు అక్కడ కనపడుతున్నాయి, స్తనాలు. ఆ స్తనాల్లోంచి సన్నగా పాలధార వచ్చింది. ఈ పాలధార గుండిగలుగా మారిపోయాయి. ఆ గుండిగలు ఏమిటి? బంగారపు గుండిగలు. మళ్ళీ పెద్ద పెద్ద దబరా గిన్నెలు, అన్నీ బంగారం గిన్నెలే. ఒక గిన్నెలో పులిహార, ఒక దాంట్లో దధ్యోదనం, ఒక దాంట్లో పాయసం, ఓ దాంట్లో కట్టుపొంగలి, ఓ దాంట్లో చిత్రాన్నం, ఓ దాంట్లో తెల్లని అన్నం, ఓ దాంట్లో వంకాయ కూర, ఇంకో దాంట్లో టెంకాయ పచ్చడి, ఇంకో దాంట్లో పప్పు, ఇంకో దాంట్లో దెబ్బకాయ పచ్చడి, ఇంకో దాంట్లో దెబ్బకాయ పచ్చడి. ఓ ఏం వచ్చి పడిపోయాయండి. ఈ విధంగా షడ్రుచులతో కూడిన రకరకాల పదార్థాలు దెబ్బ 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 దొల్లుకుంటూ వచ్చేస్తున్నాయి అన్నమాట. పెద్ద పెద్ద కంచాలు రాజుగారికి ఆయన పరివారానికి ఎదురుగుండా వచ్చాయి. ఆ కంచాలకు చుట్టూతో చిన్న చిన్న బంగారపు గిన్నెలు, ఈ పదార్థాలు వాటంతటవి అందులో పడ్డం మొదలయ్యాయి. ఎవడు ఒడ్డించడం లేదు, కూర్చోబడడం లేదు. అంత మాయ, మాయాబదా ఇలా వచ్చి పడిపోతున్నాయట. ఈ రాజుగారు అలా తెల్లబోయి, సరే చూద్దాం తిందామని ఆపోసిన బట్టి తిన్నాడు. ఏమి రుచి! నేను మహామహిమ కలిగిన వాడిని, నా మహిమతో ఎన్నో పదార్థాలు నేను సృష్టించుకుని ఎందరికో ఇచ్చాను. ఆ పదార్థముల కంటే రుచిగా ఉన్నాయి. నేను భక్తులకి సృష్టించి ఇచ్చిన బంగారపు కంచాల కంటే విలువగా ఉన్నాయి ఈ బంగారపు కంచాలు. ఓరి వీడు దంపతికి, వీడు ఎవడో ఇక్కడ అడవిలో కూర్చుని చిన్న గుడిసి వేసుకున్నాడు అనుకున్నాం, కానీ ఇది గుడిసి కాదు నాయన. గుడిసెలు చూసి మసకపోకూడదు. అందుకే తాటాకు పాకలు ఉన్నవాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, బిల్డింగ్ ఉన్నవాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్. అసలు తాటాకు పాకల్లో ఉన్నంత డబ్బు ఎక్కడుంటుంది అనుకుని ఆయన తెల్లబోయి మొత్తం మీద భోజనం చేశాడు. ఇప్పుడు టిక్ 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 అని వెళ్ళి పదార్థాలన్నీ మాయమైపోయాయి. భోజనం అయిపోగానే గిన్నెలు మాయమైపోయాయి. ఆ నందినీధేను ఆశ్రమంలో ఓ మూలకి వెళ్ళిపోయింది. ఆయన తెల్లబోయి చేతులు కడుక్కొచ్చి, మహర్షి నాకు ఒకటే ఒక కోరిక, నేను తప్ప ఇతరులకి ఎవరూ కూడా దానం చేయకూడదు, అన్నాలు పెట్టకూడదు, ఇతరుల దగ్గర ఇంత మహిమ ఉండకూడదు. ఇంతకాలం నేనే మహామహిమతో ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు అడిగిన కోరికలు తీర్చి మెప్పు పొందుతున్నాను అనుకున్నాను. నేను మెప్పు పొందుతున్నాను కానీ నీ దగ్గర నుంచి ముప్పు పొంచి ఉందని నాకు తెలియదు. ఈ అడవిలో కూర్చుని ఈ నందినీ ధేనువుని పెట్టుకుని నువ్వు నాకంటే గొప్పవాడు అయిపోయావు, నీకు ఈ శక్తి ఎలా వచ్చిందంటే ఓరి పిచ్చాడా, నువ్వు కొంతకాలం సేవించావు దత్తుణ్ణి. అసలు మేము దత్తుడి పిల్లలం తెలుసా. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద శ్రీవత్సమని ఒక లాంఛనం ఉన్నది, పుట్టుమచ్చ. ఆ పుట్టుమచ్చ నుంచి భృగువు పుట్టాడు. ఆ భృగు వంశస్థులం మేము, శ్రీవత్స గోత్రం. నిరంతరం విష్ణువు మా నాలిక మీద ఉంటాడు. మేము శివుణ్ణి కేశవుణ్ణి పూజిస్తూ ఉంటాం, కానీ మాకు గర్వం ఉండదు. నీవు గర్వంతో నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మహిమలు ఉండకూడదు అనుకున్నావు. మేము అలా కాదు, అందరి దగ్గర మహామహిమలు ఉండాలనుకున్నాం. పైగా ఇంకో విషయం తెలుసా, నీ మహిమ నువ్వు చాటుకుంటావు, మేము ఈ అడవిలో రహస్యంగా ఉండి మా మహిమ చాటుకోం. మేము పరదోషం వినం, పరదోష కథ విముఖుండని ఎప్పుడు. ఇతరుల చెడ్డ వినరట అసలు వాళ్ళు, ఇతరులను చెడ్డ అనరు, చెడ్డ వినరు. ఈ నందినీ ధేను ఉందే, ఈ నందినీ ధేనువు నుంచి వచ్చే ఆహారం ఒక్కనాడు మేము తినం. ఈ నందినీ ధేనువు యొక్క పాలు, నందిని నుంచి వచ్చే నైవేద్యాలు, నెయ్యి, ఇవి మేము దేవపూజకే వాడతాం. మేము రోజు తినేవి దుంపలు, ఎండిపోయినటువంటి వేళ్ళు, కందమూలాలతో బతుకుతాం. మా స్వార్థానికి వాడము, స్వార్థములకు వాడము కాబట్టే మాకు ఇంత మహిమ వస్తుంది. అదే మేము కూడా నువ్వు చెప్పినట్టుగా మా మహిమ వాడుకుంటే క్రమక్రమంగా మహిమ తరుగుతుంది. మాకు పొరపాటును కూడా ఈ నందినీ ధేనువు సొంత వస్తువు కాదు, పరమాత్మస్వరూపిణి. కేవలం యజ్ఞాలకి, మీలాంటి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడానికి వాడతాం. మా సొంత సొమ్ము మా కోసం వాడుకోం, ఇది మా నియమం. అందుకే నీ దగ్గరున్న అమూల్యమైన సువర్ణాభరణాల కంటే మా నందిని ద్వారా వచ్చే సువర్ణాభరణాలు మరింత విలువైనవిగా ఉంటాయి. నీవు సృష్టించిన ఆహార పదార్థాల కంటే నిస్వార్థ జీవులమైన మా ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయి అనగానే ఏమో అదంతా నాకు అనవసరం, ఇంత గొప్ప వస్తువు మీ దగ్గర ఉంటే చాలా ప్రమాదం, మీరు నాకు పోటీ అయిపోతారు. మీరు పోటీ అయితే నేను ఒప్పుకోను, ఈ ఆవు నాకు ఇచ్చేయి అన్నట్ట. ఆవుగా ఇస్తానైనా, నేనేదో యజ్ఞాల కోసం వాడుతున్నాను, ఇవ్వడం కుదరదన్నాడు జమదగ్ని. ఇదిగో నేను ముందే చెబుతున్నాను, నేను మహారాజుని, 1000 చేతులు కలిగిన వాణ్ణి, అనంత మహిమ కలిగిన వాణ్ణి. నీ అంతటా నువ్వు బుద్ధిగా ఇచ్చావా, సరే సరే, లేదా బలాత్కారంగా పట్టుకుపోతాను. కావాలంటే ఈ ఆవు బదులు లక్ష ఆవులు అడుగు, కోటి ఆవులు అడుగు, మా గ్రామాలు గ్రామాలు అడిగిచ్చేస్తాను, మొత్తం గుంటూరు అంతా ఇటు వన్ టౌన్ టూ టౌన్ రాసి ఇచ్చేస్తాను నీకు. అంతేగాని నీ దగ్గర మాత్రం ఇది ఉండడానికి వీల్లేదు. అనగానే నంది, ఈ నందినీధేనువు యొక్క తోక చివరను ఒక వెంట్రుకు ముందు నీ సామ్రాజ్యం పనికిరాదు. అంత మహామహిమ కలిగింది ఇది. అయినా మాకు ఈ సంపదతో సంబంధం లేదు, ఇది నా పుత్రిక. కేవలం యజ్ఞముల కోసం, అతిథి సత్కారాల కోసం నాకు సేవ చేసే నా కూతురు, కూతురు నమ్ముకుంటట్టే ఎవడనా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. మహారాజు 10 మందికి దానం చేయాలి, ఇతరులకు దానం చేయాలి తప్ప ఈ విప్రుడి సొమ్మెత్తుకు పోతావా అంటే నాకు అది అనవసరం, ఇచ్చేయి అన్నాడు. ఇవ్వను అన్నాడు ఆయన. ఇవ్వకపోతే పట్టుకుపోతాను రా అని భటులు పిలిచి దీన్ని బంధించి పట్టుకు తీసుకొచ్చేయండి అన్నట్ట. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఈ ఆవుని బంధించి తన నగరానికి పట్టుకుపోయాడు ఆయన. నందినీదేవి దీనంగా జమ దగ్గరికి చూసి, స్వామి నన్ను ఏం చేయమంటావంటే, నేనేం చేస్తాను, మా అబ్బాయి వచ్చేదే కాదు, నీ మహిమని ప్రదర్శించకు, నా మహిమను నేను ప్రదర్శించను. ఎందుకంటే దత్తాత్రేయ శిష్యుడు, వీడి మీద మన మంత్రప్రయోగం చేయకూడదు, చేస్తే ఆ గురువుకి అపచారం అవుతుంది. కాసేపు ఓపిక పట్టు, నిన్ను మళ్ళీ మా అబ్బాయి వస్తాడు నా దగ్గరికి తీసుకొస్తాడు అన్నట్ట. తొందరగా పంపించండి అందుకే పాపం నందినీధేనువు. వీడు పట్టుకుపోయి తన రాజధానిలో బంధించేశాడు ఈ నందినీధేనువుని. కాసేపటికి పరశురాముడు వచ్చాడు. ఈ జమదగ్ని మహర్షికి, రేణుకాదేవికి పుట్టిన పిల్లల్లో చిట్ట చివరివాడు పరశురాముడు. విష్ణుమూర్తి యొక్క అవతారం అంటే దత్తాత్రేయుడే ఈయన. శ్రీ మహావిష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒకడు పరశురాముడు. అటువంటి భార్గవుడు, భార్గవరాముడు అక్కడికి రాగానే రోజులాగా నందినీధేను ఎదురు రాలేదు. నాన్నగారు నందిని కనపట్టడం లేదు, ఏమిటంటే ఇంకెక్కడ నందిని ఆయన అని జరిగిందంతా చెప్పి మహారాజు గారు దౌర్జన్యంగా ఎత్తుకుపోయాడు అన్నట్ట. పళ్ళు పటపట కొరికిన ఇప్పుడే వాడు సంగతి చూస్తానంటే తొందరపడు, తొందరపడి వాడిని ఏం చేయకు. మంచిగాడు, ఇవ్వకపోతే అప్పుడు పరాక్రమాన్ని ప్రదర్శించు. అంతేగాని మహారాజు చాలా ఉత్తముడు సుమ, ఏదో క్షణిక ఆవేశంతో, ఉద్రేకంతో, మూర్ఖత్వంతో ఆవులెత్తుకుపోయినా ఆయన ధర్మాత్ముడు, దత్తభక్తుడు అనే విషయం మర్చిపోకు అనగానే అలాగేనని గండ్రగొడ్డలు పుచ్చుకొని వైష్ణవమని ఒక ధనుస్సు ఉంటుంది ఆయన దగ్గర. ఈ వైష్ణవ ధనుస్సే రాముడు తర్వాత తీసుకున్నాడు. ఆ వైష్ణవమని ధనుస్సుని గొడ్డలని పుచ్చుకొని, మంచి పొదునైన గొడ్డలి పుచ్చుకొని ధనుష్టంకారం చేశాడు కార్తవీర్యార్జునుడి రాజధాని ప్రాంగణంలో. కార్తవీర్యార్జునుడు ఎవడరా చూసి రండి భటులు పంపాడు. భటులు, వాడెవడో పంతులు గారు వచ్చారండి, మంచి గడ్డంతో ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, తీవిగా ఉన్నాడు, ఓ చేతిలో కోదండం, మరో చేతిలో గొడ్డలి ఉంది అనగానే, బహుశా ఆ జమ దగ్గర కొడుకు వీడే ఉంటాడు రాముడు అన్నవాడు, ఏం కావాలో అడగండి, ఆవుని మాత్రం ఇవ్వను, ఆవు అడిగితే చావే, కావాలంటే ఇంకేదన్నా ఇస్తాను అనగా బయట నుంచి ఇదంతా వినపడుతుంది భార్గవరాముడికి. ఒరే, నాకు కాదు చదువు, నీకే వస్తుంది, మర్యాదగా చెబుతున్నాను నేను, 1, 2, 3 అనే లోపు ఆవునైనాయి లేదా నాతో యుద్ధానికి రా అన్నట్ట. నీతో యుద్ధానికి వస్తానన్నాడు ఆయన. ఏం యుద్ధం జరిగిందండి ఆ ఇద్దరికి? ఘోర యుద్ధం జరిగింది. మొత్తం భటుల్ని నరికి పారేసి ఆయన. వీడు 1000 చేతులు ధరిస్తే ఆ ఎదురుగుండా ఉన్నవాడు 1000 రూపాయలు ధరించాట. ఏకంగా ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ? భార్గవరాముడు సాక్షాత్తు విష్ణువు. ఆయన తన కోదండం పుచ్చుకొని వాడి కోదండాలు ఖండించి, ఆ తర్వాత గండ్రగొడ్డలు పుచ్చుకొని ఈ గండ్రగొడ్డలతో పర మొత్తం చేతులు నరికేశాడు. 1000 చేతులు నరికి పారేశాడు. పొట్లకాయలు నరికినట్టు నరికేశాడు. 1000 చేతులు పోయినప్పుడు అర్థమైందిట ఆయనకి, ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎవడు, నా చేతుల్లో ఒక్క చేతులు కూడా సామాన్యుడు ముట్టుకోలేడు, బహుశా ఇతడెవడో కారణజన్ముడు అని కళ్ళు మూసుకుని, గురుదేవ ఎవడి ఇతడు అన్నట్ట. వెంటనే ఎదురుగుండా పరశురాముడి రూపంలో దత్తాత్రేయుడే కనపడ్డాడు ఆయనకి. అర్థమైపోయింది దీనికి. వెంటనే కళ్ళు విప్పి, చేతులు మొత్తం పోయాయి కదా, కన్నీళ్లు పెట్టుకుని, నా గురువుతోట యుద్ధం చేశాను, గురువుగారి సొమ్ము అపహరించానా, సాక్షాత్తు దేవదేవుడైన ఆదిదేవుడితో నేను యుద్ధం చేసి మహాపచారం చేశాను, ఈ అపచారంతో కూడిన ఈ శరీరం ఇక నాకొద్దు, నా తలనరికి వైకుంఠానికి పట్టుకుపోనగానే గండ్రగొడ్డలతో పరశురాముడు తలనరికాడు. కావాలనే నరికించుకున్నాడు ఆయన. ఆయనతో యుద్ధం చేశాను, దొంగతనం చేశాను. అసలు విప్రుడి ధనం దొంగతనం చేయటమే మహాపాపం అంటే మళ్ళీ ఇంత అపచారమా? గురువుతో యుద్ధం, గురువు సొమ్ముని దొంగతనం చేయటం, గురువుతోటి అనరాని మాట్లాడడం, ఈ పాపములతో కూడిన ఈ శరీరం ఇక ఉండకూడదు, చేతులు పోయాయి, తలా పోవాలి, నరికి అవతల పారి అనగానే గండ్రగొడ్డలతో ఒక్క దెబ్బ కొట్టాడు, తల తెగి తాటి పండులా నేల మీద పడింది. అప్పుడు ఆయన జ్యోతి అందరూ చూస్తూ ఉండగా దివ్య రూపం ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఎందుకని, చచ్చిపోయే ముందు దత్తుండే తలుచుకున్నాడుగా, గురుదేవ అన్నాడుగా, పశ్చాత్తాపం పొందాడుగా, అందువల్ల వెంటనే వైకుంఠానికి వెళ్ళి ముక్తిని కూడా పొందాడు. ఇది కార్తవీరుని యొక్క చరిత్ర. ఈ దత్తాత్రేయుడి యొక్క భక్తుడు ఎన్నో మహత్తర కార్యాలు చేసి మహిమ కలిగి ఎంతోమందికి దేవుడి తర్వాత దేవుడిలాగా వరాలిచ్చి కూడా చిన్న పొరపాటు చేసి చివరికి గురువు చేతులనే మరణించాడు. అదృష్టవంతుడు, గురువు చేతిలో మరణించాడు. భగవంతుని చేతిలో మరణం కూడా మోక్షం, గుర్తుపెట్టుకోండి. అందుకనే హిరణ్యకశిపుడు నరసింహస్వామి చేతిలో మరణించాడు, దానివల్ల ముక్తి పొందాడు. రావణాసురుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు, ముక్తి పొందాడు. అలాగే ఎంతోమంది పాపాత్తులు భగవంతుడి చేతిలో మరణించి ముక్తి పొందారు. ఎక్కడో దుర్మరణం పొందేం కంటే పరమాత్మ చేతిలో మరణం కూడా ఒక గొప్ప వరం అన్నమాట. ఈ విధంగా పరమ పూజ్యుడైనటువంటి దత్తాత్రేయ భక్తుడి యొక్క చరిత్ర, కార్తవీర్యాధుడి చరిత్ర ముగిసిపోయింది. అందుకే ఇక్కడ మార్కండేయ పురాణంలో ఇదంతా జడు తండ్రికి చెబుతున్నాడు, అది మర్చిపోతాం మనం. జడు వాళ్ళ నాన్నగారిని, దత్తాత్రేయుడిని ఆశ్రయించు అంటే అప్పుడు ఆయన దత్తాత్రేయుడి చరిత్ర అయితే ఇదంతా చెప్పుకొచ్చి ఇదంతా మళ్ళీ ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి, అది మనం మర్చిపోకూడదు. అపూర్వమైన ఈ ఘట్టం జైమిని మహర్షికి ధర్మపక్షులు చెబుతున్నాయి. జడు తన తండ్రికి చెప్పాడు, చెప్పి తండ్రి ఇప్పుడు అర్థమయ్యిందా, గురువుల్ని పట్టుకోవడమే కాదు గురుభక్తి చివరిదాకా నిలబెట్టుకోవాలి, గురువు దగ్గర ఉన్నవాడు అనుక్షణం పరీక్షతో జీవించాలి, గురువు దగ్గర అనవసర ప్రసంగం చేయకూడదు. అందుకే గురువేదన చెబితే నేను ఇలాగే చేస్తాను, ఇలాంటి మాటలు రెండో మాట మాట్లాడద్దన్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తే తరిస్తాం, లేదంటే ఇదిగో ఇలాగే దుర్భర జీవితంతో జీవితాన్నే తరింపజేసుకుంటాం. అయితేనే చిట్ట చివరి క్షణాల్లో మాత్రం గురుధ్యానం చేయటం వల్ల అయితేనే, ఆయన చేతిలో మరణించటం వల్ల అయితేనే కార్తవీర్యార్జునుడు ముక్తి పొందాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్రని ఆదర్శంగా తీసుకుని బ్రతికిన ఒక మహానుభావుడు నడి అంతా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అనమాట. చెప్పాడు అలర్కుడు చరిత్ర మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది. దత్తాత్రేయుడు అలర్కున ఉత్తమ మగునట్టి ఆత్మయోగము చెప్పెన్ చిత్తం వలరగదా అని ఉదాత్త గుణ నీకు చెప్పేదని మీరు తెలియన్ అని జడు మొదట్లో చెప్పాడు. దత్తాత్రేయుడు అలర్కుడు అనేవాడికి ఒక ఉత్తమ ఆత్మయోగం చెప్పాడు. ఆ ఆత్మయోగం తెలుసుకుంటే నువ్వు తరిస్తావనగానే ఆ అలర్కుడెవడు, అసలు దత్తాత్రేయుడి చరిత్ర ఏమిటి అని అడిగితే ఈ ముందు దత్త చరిత్ర చెప్పి ఇప్పుడు అలర్క చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు.